സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
5th chapter, 7th verse.
യോഗയുക്തോ വിശുദ്ധാത്മാ വിജിതാത്മാ ജിതേന്ദ്രിയഃ സർവഭൂതാത്മഭൂതാത്മാ കുർവന്നപി ന ലിപ്യതേ.
ഗൃഹസ്ഥ ആശ്രമ సన్యాస ఆశ్రమ ఈ రెండు ఆశ్రమాలలోకి ఏది శ్రేష్టమైనది అని అర్జునుడు ప్రశ్నించినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ రెండింటిలో రెండు మంచివే, అర్హత ప్రకారం కొందరికి గృహస్థాశ్రమం మంచిది, కొంతమందికి సన్యాసాశ్రమానికి అర్హులై ఉంటారు కనుక వాళ్ళకి అది మంచిది అని చెప్పారు. జీవన మార్గంలో ఆశ్రమం మనం ఎంచుకోవచ్చు. ఆశ్రమం అంటే బ్రహ్మచారిగా ఉండి గృహస్థాశ్రమంలో ప్రవేశించడమా, లేకపోతే సన్యాసాశ్రమం తీసుకోవడమా అని మనకు ఎంచుకునే అవకాశం ఉంది, ఛాయిస్ ఉంది. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటావో లేక సన్యాసాశ్రమంలో ఉంటావు, అది నీ ఇష్టం. కానీ సన్యాసాశ్రమానికి వచ్చిన తర్వాత మళ్ళీ గృహస్థ ఆశ్రమానికి వెళ్ళడానికి వీలు లేదు. ఒకసారి సన్యాసాశ్రమానికి వచ్చి వదిలిపెట్టి మళ్ళీ గృహస్థుడైనాడనుకోండి, అది దేనితో సమానం తెలుసా? భాగవతంలో చెప్పబడింది, తవైవాంతాహి అపత్రపహ అన్నారు. ఒక వ్యక్తి వాంతి చేసుకొని తాను వాంతి చేసుకున్న దాన్ని అతనే తాగుతాడా? అది తాగితే ఎట్లా ఉంటుంది చెబితేనే కష్టంగా ఉంది వినడానికి. తాను వాంతి చేసుకున్నటువంటి దాన్ని మళ్ళీ తాను స్వీకరించడు కదా. అదేవిధంగా సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసానికి సన్యాసం ఇవ్వకూడదు, సన్యాసాన్ని మళ్ళీ సన్యసించకూడదు. అందుకని అది వన్ వే ట్రాఫిక్ అన్నారు కృష్ణ పరమాత్మ. దుఃఖం ఆప్తుం అయోగత. అర్జున, సన్యాసాశ్రమం తీసుకోవడం చాలా కష్టం, అందరూ యోగ్యత కలిగి ఉండరు దానికి, చాలా రిస్కీ. రోడ్డు అమర్నాథ్ బద్రీనాథ్ పోయేటప్పుడు రోడ్డు ఎట్లా ఉంటుందో చూసారా? జారుడు జారుడుగా ఉంటుంది. ఎక్కడన్నా కాస్త జారామంటే లోయలో పడిపోతాం, బురద బురదగా ఉంటుంది. అంతా మంచు గంగాజలం ప్రవహిస్తూ ఉంటుంది కదా, చాలా డేంజర్ అనమాట, చాలా రిస్క్. అదంత వన్ వే ట్రాఫిక్, రెండు వేలు ఉండవు, అందుకే వచ్చే పోయేది ఉండదు, చాలా కష్టం అందుకే వెళ్ళడం. మన జీవితం అంతకంటే కష్టం. సన్యాసాశ్రమం తీసుకుంటే వన్ వే ట్రాఫిక్, అది మళ్ళీ వెనక్కి రావడానికి లేదు, రాకూడదు. అందుకని గృహస్థాశ్రమంలో ఉండి తర్వాత వానప్రస్థానికి వెళ్ళి సన్యాసాశ్రమం తీసుకోవడానికి శాస్త్రం కూడా అంగీకరిస్తుంది, అది చాలా క్షేమం. కనుక అర్జున, సన్యాసాశ్రమము పూర్వజన్మలో వాళ్ళకి సంస్కారం ఉండి పూర్వజన్మలోనే గృహస్థాశ్రమం పూర్తి చేసుకొని సన్యాసాశ్రమం కోసమే వాళ్ళు రెడీగా ఉంటారు ఈ జన్మలో. అటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు కొద్దిమంది, వాళ్ళకు మాత్రమే సన్యాసాశ్రమం, సాంఖ్యయోగం వాళ్ళకి నేరుగా జ్ఞానయోగం. కానీ 199 వాళ్ళు 199.99 అట్లా చూసుకుంటే అందరికీ గృహస్థాశ్రమే శ్రేయస్కరం, దానిలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రాన మోక్షం రాదు, శ్రేయస్సు పొందలేము అని చెప్పి నువ్వేమి అనుకోనవసరం లేదు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా కర్మయోగం చేసి సాధన చేసి ఉపాసన చేసి చిత్తశుద్ధిని పొంది క్లాసుకు వచ్చి కూర్చొని విని అహం బ్రహ్మాస్మి అని మోక్షాన్ని పొందవచ్చు. దానికి ఎంతో మంది ఉదాహరణ ఉన్నారు. గృహస్థులు, జనక మహారాజు, అశ్వపతి మహారాజు, అజాతశత్రు మహారాజు, వీళ్ళందరూ మహాజ్ఞానులు. యాజ్ఞవల్క్యుడు మహాజ్ఞాని, గృహస్థుడే కదా. కనుక ఆశ్రమం వల్ల మనం మోక్షాన్ని పొందకపోవడం అనేది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే సాధనలు లేకుండా సన్యాసాశ్రమం తీసుకున్నంత మాత్రాన కర్మయోగ సాధనాలు, ఉపాసన యోగ సాధనాలు, మనసు చిత్తశుద్ధి లేకుండా, వైరాగ్యం లేకుండా, ఊరికి కాషాయం ధరించినంత మాత్రాన మోక్షం వస్తుంది చెప్పి అనుకోవాకు. మోక్షం రావడానికి పైన వేషంతో పని లేదు. మోక్షం రావడానికి మనస్సు ఎట్లా ఉందా, ఏ స్థితిలో ఉన్నదా అనేది ముఖ్యం. నీకు వివేకం, వైరాగ్యం వచ్చినయ్యా? మనస్సు ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటున్నాయా? మనసు శుద్ధంగా ఉన్నదా? ఈ ప్రాపంచిక వస్తువుల మీద వైరాగ్యం వచ్చిందా లేదా? ఇంకా తాపత్రయంతోనే ఉన్నదా? అది మనస్సుకు సన్యాసం రావాలి కానీ బాహ్య సన్యాసం కాదు. అర్జున, నేను చెప్పినట్లుగా విని నువ్వు చక్కగా గృహస్థాశ్రమంలోనే ఉంటూ నీ స్వధర్మాన్ని ఆచరించి నేను చెప్పిన మాటలన్నింటినీ కూడా నెమరు వేసుకో. బాగా జ్ఞానాన్ని పొందు. ఎక్కడ ఉన్నామో, ఏ ఆశ్రమంలో భగవంతుడు ఇచ్చాడో అక్కడ ఉండి భగవంతుడిని చింతన చేయవచ్చా లేదా? అందుకనే ఒకసారి నారదుల వారికి చాలా గర్వం. నేనే ఎప్పుడు 24/7 నేనే భగవంతుడి నామని చెప్పేది అని నారదుల వారికి చాలా గర్వం వచ్చింది ఒకసారి. అప్పుడు విష్ణుమూర్తి ఈ నారదుడికి ఎట్లాగైనా పాఠం నేర్పాలని చెప్పి, నా అంత భక్తుడు లేడనుకుంటున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటే శ్రీమన్నారాయణుడు చెప్పాడు, నారద అక్కడ ఉన్నాడు నా భక్తుడు, వెళ్ళి చూడు అన్నాడు. ఒక గ్రామంలో మారుమూల ఆ చోటికి వెళ్ళాడు. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. తన యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటున్నాడు. రాత్రికి వచ్చి భగవంతుడిని స్మరించి పడుకుంటాడు. ఉదయాన్నే లేచి మళ్ళీ భగవంతుడిని స్మరించుకొని పొలంలోకి వెళతాడు, తన పని చేసుకుంటుంటాడు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, పడుకునే ముందు నైట్ భగవంతుని తలుచుకుంటాడు అంతే. నారదుడు చూసి వెళ్ళి అడిగాడు, ఇదేమిటయ్యా, ఆయన ఉదయం సాయంత్రమే కదా తలుచుకుంటున్నాడు, నేనేమో 24/7 అంటే 24 గంటలు తలుచుకుంటున్నాను, నాకు ఆయనకి ఏమిటి పోలిక అన్నాడు. ఇంకా గర్వం పోలే. అంత పనిలో ఉంటూ కూడా అతను ఉదయం సాయంత్రం భగవంతుడిని స్మరిస్తున్నాడు. ఇంకా గర్వం పోల నారదుడికి. అప్పుడు నారదుడిని పరమాత్ముడు అన్నాడు, సరే నీకు ఒక పళ్ళెల్లో నూనె పోషిస్తాను, ఆ పళ్ళె నూనె పళ్ళెని తల మీద పెట్టుకొని ఆ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చెయ్యి, బొట్టు కింద పడకుండా అన్నాడు. అంతే కదా అన్నాడు. సరే ఆ పళ్ళెని తీసుకున్నాడు, నూనె పోసాడు దాని నిండా, పళ్ళెని తల మీద పెట్టుకున్నాడు, ఒక రౌండ్ చేస్తున్నాడు ప్రదక్షిణం. చేసే వచ్చేటప్పుడు నూనె బొట్టు కింద పడకూడదు, పళ్ళె నిండా నూనె ఉన్నది. జాగ్రత్తగా నడుస్తున్నాడు నారదుడు. నడిచి పూర్తి చేసి రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చాడు పరమాత్ముడి దగ్గరికి. వచ్చి, చూడు నేను ఒక్క బొట్టు కూడా కింద పడకుండా ప్రదక్షిణం చేసి వచ్చానన్నాడు. అప్పుడు భగవంతుడు అడిగాడు, నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడిగాడు. నన్ను ఎన్నిసార్లు మనసులో తలుచుకున్నావు అని అడిగాడు. ఒక్కసారి కూడా తలుచుకోలేదన్నాడు. నీ నామం ఒక్కసారి కూడా మనసులో నాకు రాలేదు, గుర్తే లేదు అన్నాడు. ఎందుకని అన్నాడు భగవంతుడు. అడిగితే, నూనె ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పి నా ధ్యాస అంతా కూడా నూనె మీదనే ఉన్నది. ఆ నూనె కింద పడకుండా జాగ్రత్తగా నడుస్తూ గమనిస్తూ నడుస్తున్నాను, అందుకని నిన్ను మర్చిపోయినాను అన్నాడు. అప్పుడు అడిగాడు పరమాత్మ, ఆ కొంచెంసేపు నూనె కింద పడకుండా ఉండడం కోసమే నన్ను మర్చిపోయినావు నువ్వు? ఆ గృహస్థుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనుల్లో ఉంటూ కూడా ఉదయం సాయంత్రం నన్ను మర్చిపోకుండా ధ్యానిస్తూనే ఉన్నాడు, స్మరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు నా నామం చెప్పేవాడికే నీకు ఒక్కసారి డ్యూటీ ఇస్తేనే మర్చిపోయినావు. ఆయన రోజు తన డ్యూటీ చేసుకుంటూనే నన్ను మర్చిపోకుండా ఉన్నాడు. అప్పుడు నారదుల వారికి తెలిసింది, గృహస్థాశ్రమంలో ఉంటూ భగవంతుని స్మరించడం ఎంత కష్టమో తెలిసింది నారదుడికి. కనుక నారదుడికి ఏముంది, ఇల్లు వాకిలి పిల్ల జల్లా లేరు కదా, ఫ్రీగా ఉంటాడు. ఇప్పుడు భగవన్ నామం చెప్పడంలో గొప్పే ఉంది. సన్యాసి భగవన్ నామం చెప్పడంలో పెద్ద గొప్పేం లేదు, ఎందుకంటే ఏం బాధ్యతలు లేవు కదా. సో అలా సమయం ఉన్నది, నేను రోజు భగవన్ నామం చెప్తానంటే ఏమిటి పెద్ద గొప్ప. గృహస్థాశ్రమంలో ఉంటూ పనులు చేసుకుంటూ ఉదయాన్నే భగవంతుడికి మనస్సుని కైంకర్యం చేసి ఆయనకు ధ్యానం చేసి రాత్రిపూట కూడా మళ్ళీ ఆయన్ని తలుచుకుంటున్నాము అంటే అన్ని గృహకృత్యాల్లో కూడా ఎంత గొప్పవాడై ఉండాలి గృహస్థుడు. ఇట్లాంటివన్నీ ఎన్నో చెప్పారు మన పురాణాల్లో, ఒకటి కాదు రెండు కాదు. కనుక భగవన్ నామం ప్రతి ఒక్కరూ ఎప్పుడూ అన్ని సమయాల్లో చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ విధంగా అర్జునుడికి చెప్తున్నాడు. ఏ ఆశ్రమంలో ఉంటే ఏముంది అర్జున, నువ్వు కర్మయోగం చెయ్యి, మనసు చిత్తశుద్ధిని పొందు. నేను సాధనాలు చెప్తాను, కావాలంటే విను. ఏమిటి ఆ సాధనాలని చెప్తున్నారు, యోగయుక్త మొదటిది. కర్మయోగం చేస్తూ ఉండు మొదటి సాధనం, మొదటి మెట్టు. స్వధర్మాన్ని నీకు ఇచ్చినటువంటి యొక్క డ్యూటీ ఉంది కదా, దాన్ని నెరవేరుస్తూ ఉండు, చెయ్యి. ఆ డ్యూటీ నుంచి పారిపోకూడదు మనిషి. ఆ డ్యూటీ చేస్తూనే అందులోనే ఆనందాన్ని పొందాలి, అందులోనే భగవంతుణ్ణి తలుచుకోవాలి, అందులోనే భగవద్ దర్శనం చెయ్యాలి. ఆ డ్యూటీయే భగవంతుడిగా మార్చుకోవాలి, దాని మీద ప్రేమ పెంచుకోవాలి, అది భగవంతుడికి అంకితం చెయ్యాలి. భగవంతుడు ఆనందిస్తున్నాడు నేను చేస్తుంటేనే భావన రావాలి ఆ డ్యూటీ చేసేటప్పుడు. మనమేమనుకుంటామంటే అత్తగారికి సేవ చేసేటప్పుడు, మామగారికి సేవ చేసేటప్పుడు, పిల్లల్ని పెంచేటప్పుడు ఇదంతా కూడా జంజాటం అనుకుంటూ ఆ దేవుడి దగ్గర మాత్రమే పూజ అనుకుంటాం మనం. ఆయనే అంటాడు ఈ పనులన్నీ కూడా పూజగా మార్చుకో అంటాడు ఆయన భగవంతుడు. లేకపోతే ఏదో కాసేపు 10 నిమిషాలు భగవంతుడి మీద కూర్చోవడం ఏమిటి అసలు. చేసే పనులన్నీ యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తమారాధనం. నేను ఏ పని చేసినా, ఎప్పుడు ఎక్కడ ఏమి చేసినా అది నీకు ఆరాధనమే అన్నాడు భక్తుడు. చూడండి, ఒక 10 నిమిషాలు కూర్చోవడం ఏమిటి అసలు నీ దగ్గర, నేను 10 నిమిషాలు మాత్రమే నీ పేరు చెప్పడం ఏమిటి అసలు. నేను ఏ పనులు చేసినా కూడా నిన్నే తలుచుకుంటూ చేస్తాను, ఏ పని చేస్తున్నా కూడా అది నీ కొరకే చేస్తున్నాను, అది నీకే అంకితం అనే భావనతో చేస్తే ఎప్పుడండి మీరు పూజ చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు అది ఎప్పుడూ పూజే, ఒక సమయం కాదు. మీరు చేసే ప్రతి పని, శ్వాస తీసుకోవడం కూడా పూజతో సమానం, మాట్లాడటమే కూడా. అందుకనే శివ మానస పూజలో ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. ఈ పుష్పం నేను చూస్తున్నానంటే ఎవరికి ఇది ఆరాధన అన్నాడు, భగవంతుడికే, నాకు కాదు. ఈ పుష్పాన్ని నేను ఆనందిస్తున్నాను అంటే ఈ ఆనందం ఒక భగవంతుడికి సమర్పణ. ఒక మంచి ఆహారాన్ని భోజనం చేస్తున్నాను అంటే రుచికరమైనటువంటిది అది భగవంతుడికే. అలా అనుకుంటూ ఉంటే ప్రతి పని భగవంతుడికి పూజతో సమానం అవుతుంది. ఎంత హాయిగా ఉంటుంది మనస్సు, ఎంత తేలికగా ఉంటుంది. ఇలా కాకుండా అయ్యో ఈరోజు అరగంట సేపు పూజ చేయలేకపోయినాను, ఈరోజు ఆ గుడికి వెళ్ళలేకపోయినాను, ఎప్పుడైనా ఇబ్బంది అయి వెళ్ళకపోతే ఈ పూజ చేయలేదు, ఈ దేవునికి ఇది నైవేద్యం పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అనేటటువంటి ఒక బాధ లోపల ఉంటున్నదా లేదా. తర్వాత ఇది చేయలేకపోయినాను, అది చేయలేకపోయినాను, భగవంతుడికి పారాయణం చేయలేకపోయినాను అనే బాధ వస్తున్నదా లేదా. అది కాదు నిజమైన భక్తి. అది చేసిన తర్వాత నేను చేసేవన్నీ కూడా భగవంతుడికే, అది యోగయుక్త అంటే ఇక్కడ అర్థం. చూడండి ఎంత విలువ ఉందో ఆ పదంలో. యోగయుక్త అంటే నేను చేసే ప్రతి పని కూడా నిష్కామంగా చేస్తున్నాను, ఇది భగవంతుడికి నాకు ఎటువంటి స్వార్థము లేదు, నేను దేమి ఆశించను ఈ పని వలన. ఇంట్లో పిల్లలకి కాని పెద్దలకి కాని ఎవరికి ఏమి చేసినా కూడా భగవంతుడి ఆరాధన దృష్టితో చేస్తున్నాను యోగయుక్త. అలా చేయడం వల్ల ఏమైంది, విశుద్ధాత్మ అంతఃకరణం శుద్ధపడింది. రెండవ మెట్టు అన్నమాట విశుద్ధాత్మ, మనస్సు శుద్ధపడింది. అలా చేయడంగా చేయగా చేయగా మనస్సు శుద్ధమైపోయింది. ఆత్మ అంటే మనస్సు, మనస్సు శుద్ధమైపోగానే విజితాత్మ జితేంద్రియ అన్నారు. జితేంద్రియ, ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడినాయి. ఎందుకంటే భగవత్ చింతనమే ఉన్నది ఎప్పుడు. ఈ ఇంద్రియాలకి ఎటు అటు పరిగెత్తాలనే తాపత్రయం లేదు. ఎందుకని ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడికే కదా, భగవత్ స్మరణమే కదా మనకు. అందుకనే హిందూ మతంలో సెక్యులర్ సాక్రెడ్ పవిత్రమైనది భగవంతుడికి సంబంధించినది అనేది ఏమీ లేదు, రెండు లేవు మనకు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు అన్నీ కూడా భగవంతుడికే అన్నారు. నిద్ర కూడా భగవంతుడికే అన్నాడు. సమాధి అన్నారు, నిద్ర సమాధి స్థితి, నిద్రలో ఉండడం ఉన్నది అది కూడా భగవంతుడికే అన్నాడు. కనుక నీదంటూ ఏమీ లేదు, అసలు అంతా భగవంతుడే. ఇది నిజమైన భక్తి. ఈ భక్తి కలగడానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి మనిషి. అసలు ఇటువంటి భక్తి ఉన్నది, ఇటువంటిదే భక్తి అని తెలుసుకోవడానికి గురువు కావాలి, శాస్త్రం కావాలి. లేకపోతే మామూలు ప్రజలకి ఏమి తెలియదు, ఇది భక్తి అని తెలియదు. ఆ భక్తిలో ఆందోళన, ఆ భక్తిలో భయం, ఆ భక్తిలో దిగులు చింత ఉంటాయి. ఈ భక్తిలో దిగులు లేదు, చింత లేదు, భయం లేదు, ఆందోళన లేదు. ఎప్పుడూ ఆనందమే, సర్వదా సర్వవేళలా ఆనందం. అందుకని ఈ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు, ఆ వ్యక్తి భయం భయంగా ఉంటాడు. భయమా కావాలి, భక్తి కావాలి అంటే అక్కడ భయమే ఉంది కానీ భక్తి తక్కువ. ఇక్కడ నిజమైన భక్తి ఉంటుంది. ఎప్పుడైతే యోగయుక్తుడవుతాడో, నిష్కామంగా చేస్తాడో, ఎవరికి మనం ఏది చేసినా కూడా వాళ్ళు నన్ను గుర్తించలేదు, గమనించలేదని కానీ పొరపాటున కూడా మనసులో రాకూడదు, నేను ఇంత చేశాను, వాళ్ళకి ఇన్ని సేవలు చేశాను, నన్ను గమనించలేదు, వాళ్ళు గుర్తించలేరు, నా సేవలను వాళ్ళు గుర్తించలేదు అని అనకూడదు. వాళ్ళు గుర్తించాలా, దేవుడు గుర్తించాలా మీకు చెప్పండి? మీరు చేసే సేవలు అత్తగారికి కానీ మామగారికి కానీ మరి ఎవరికైనా చేసే సేవలు వాళ్ళు గుర్తించాలా, భగవంతుడు గుర్తించాలా? మీరు అడగకపోయినా భగవంతుడు గుర్తిస్తాడు. ఇక మీరు అడిగినా కూడా వీళ్ళు గుర్తించరు, ఎందుకు దిగులు? ప్రతి కోడలికి అంతే, మా అత్తగారికి ఎంత సేవ చేశానండి, ఆవిడకి ఎంత చేసినా తృప్తే లేదు అంటుంది కోడలు. కనుక అత్తగారు తృప్తి పడాలి లేదా అన్నది నువ్వు కాదు నిర్ణయించేది, భగవంతుణ్ణి తృప్తిపరచు. వాళ్ళకి సేవ చేస్తూ భగవంతుణ్ణి తృప్తిపరచు. నువ్వు మనఃపూర్వకంగా నిష్కామంగా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. వీళ్ళని ఎప్పుడు తృప్తిపరచలేవు నువ్వు, నీకెందుకు ఆందోళన? మా అబ్బాయికి అంత చేశాను, వాడికి ఏమన్నా విశ్వాసం ఉందో చూడండి, ఒక్క ఈమెయిల్ ఇవ్వడు, వెళ్ళిన తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత మాట లేదు, మంతీ లేదు, మాట మంతి అంటారు చూసారా. అలా ఆలోచించడం వల్లే మనస్సుల్లో దిగులు చింత అన్నీ ఉంటాయి మనిషికి. ఎందుకు భగవంతుణ్ణి నా వాడిగా చేసుకోకూడదు నేను? ఈ లోకంలో ఉన్నటువంటి సామాన్యమైన మనుషుల దగ్గర నుంచి ఎందుకు ప్రేమ ఆదరణ, వాళ్ళ యొక్క పొగడ్తలు ఎందుకు కోరుకుంటున్నాను నేను? ఎందుకు కోరుకుంటున్నానో తెలుసా? భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి లేకపోవడం వలన బిచ్చగాడిలాగా వీళ్ళందరి దగ్గర అడుక్కుంటున్నాం మనం. నేను చేసే పని నా హృదయపూర్వకంగా నా మనసుకు తెలుసు, భగవంతుడికి తెలుసు. వీళ్ళకందరికీ తెలుస్తుందని నేనేం ఆశపడను, తెలియాలని కోరుకోను. వివేకవంతుడెవరు కోరుకోడు అట్లా. అది విశుద్ధాత్మ జితేంద్రియ. చూసారా, జితేంద్రియ తర్వాత విజితాత్మ, శరీరాన్ని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నవాడు. ఎప్పుడైతే ప్రతిరోజు పూజ అనుష్ఠానం ఉంటుందో చిన్నప్పటి నుంచే ఆ అభ్యాసంలో ఉండి అలాగే ఉండాలి మనిషి. సంసారంలో కుటుంబ బాధ్యతలు పడినంత మాత్రాన దేవుణ్ణి మర్చిపోయి పూజను మర్చిపోవాలని ఎక్కడా లేదు. ఇద్దరు పిల్లల్ని పెంచితే ఇంకా దేవుడికి పూజ చేయడానికి టైం లేదంటాడు. ఏమి ఇద్దరు పిల్లల్ని పెంచితే భగవంతుడికి ఏమైంది పూజ చేయడానికి, ఆయనకి నైవేద్యం పెట్టడానికి ఏమైంది, ఆయన ఉన్న స్థావరానికి వెళ్ళి చూడడానికి ఏమైంది? ఆహా, మా పిల్లల్ని పెద్దలు చేయడంలోనే సరిపోయింది, ఏం సరిపోయింది? తర్వాత ఏం మిగులుతుంది తెలుసా నీకు? ఆందోళన మిగులుతుంది. ఎందుకు భగవంతుడిని మర్చిపోయి అంతా ఇమ్మర్స్ అయిపోవాలి, తర్వాత నువ్వే బాధపడతావు. కనుక ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని గృహ కార్యక్రమాలున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని పనులు, ఎంత పెద్ద పెద్ద పోస్టులు ఉన్నా కూడా ఏమండి, నాకు భగవంతుడు తర్వాతే, నేను ప్రతిరోజు అనుష్ఠానం చెయ్యాలి. అప్పుడు ఈ అనుష్ఠానమే అక్కడ కూడా ప్రతి చోట నేను చేసేది అట్లని చెప్పి ఈ అనుష్ఠానాన్ని వదలకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందని కింద కూర్చునే అభ్యాసం వస్తుంది. అసలు దేవుని పూజ చేయాలంటే ఇప్పుడు అందరు కుర్చీల్లో కూర్చొని చేస్తున్నారు ఇళ్లలో. వెనకటి రోజుల్లో మీరు ఎవరినన్నా చూసారా మన వాడిని కుర్చీలో చేయడం పూజ? 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా సరే క్రింద కూర్చొని పూజ చేసేవాళ్ళు. సరే కృష్ణ పరమాత్మ భగవంతుడు కూడా సరే ఓకే ప్రమోషన్ కుర్చీలో కూర్చొని చేయినాయనా పర్వాలేదు అన్నాడు. ఇప్పుడు కారణం ఏమిటంటే ఈ యొక్క ఆధునికమైనటువంటి ఉద్యోగాల వలన మనిషికి కింద కూర్చునే అభ్యాసం నిరంతరంగా చెయ్యకపోవడం వలన ఆ అభ్యాసం పోతుంది. క్రింద కూర్చోవడం అంటే ఎంత బాసిపెట్లు వేసుకుని కూర్చోవడం అంటే ఎంత సాధారణం మన వాళ్ళకి. వెనకటి రోజుల్లో కుర్చీలు లేవు అస్సలు, ఏదో ఒక కుర్చీ ఉండేది. రోగగ్రస్తుడైతే మనిషి కదలలేకపోయినప్పుడే కుర్చీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రింద కూర్చుంటారా కుర్చీ వేయమంటారా అని అడగాలి మనమే. వచ్చే వాళ్ళకి కింద కూర్చుంటారా కుర్చీ వేయమంటారా అని అడిగితేనే కుర్చీలోనే 99% ఎక్కడో ఒకళ్ళు అరా కింద కూర్చునేవాళ్ళు. ఆ కూర్చునే వాళ్ళు కూడా ఏదో స్వామిని కోసం కూర్చుంటారు ఆ కాసేపు, తర్వాత ఇంక మళ్ళీ కూర్చోరు. వచ్చి వారానికి ఒక్కరోజు కూర్చుంటారు క్లాసులో. అంటే నేనే ఏదో కథ చెప్తున్నాను అనుకోమని. విజితాత్మ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మ అంటే దేహము, దేహాన్ని స్వాధీనంలో పెట్టుకున్నవాడు. క్రింద కూర్చోగలగడం, గంటసేపు అలాగే కదలకుండా శాస్త్రం వినగలగడం ఒక సాధన కావాలని విజితాత్మ అన్నాడు. శరీరమే స్వాధీనం లేనివాడివి, మనస్సే స్వాధీనం లేనివాడివి, ఇంద్రియాలు స్వాధీనం లేనివాడివి, నువ్వేమి భగవంతుణ్ణి సూక్ష్మాన్ని తెలుసుకుంటావు? అందుకని పిచ్చివాళ్ళయ్యా మన వాళ్ళు పెట్టారు అంతంది పూజలన్నీ ఎందుకు పెట్టారు? అవన్నీ చేయకపోతే నీ సోంబేరు అయిపోతావు, అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది శరీరం. ఆ శరీరంలో ఒక నియమాలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు లేక దాని ఇష్టంగా దాని పని కానీ ఉంటూ ఉంటుంది, తర్వాత నువ్వు బాధపడతావు అని చెప్పి మన వాళ్ళు అవన్నీ పెట్టారు. మనవన్నీ అవన్నీ చేసి పాత చింతకాయ పచ్చడని చెప్పి మన వాళ్ళు వదిలిపెడుతున్నారు. అందుకనే అనారోగ్యం వస్తున్నది. పార్కు చుట్టూ నడుస్తారు ఇప్పుడు పోయి. మన వాళ్ళు అక్కడ గుడి చుట్టూ తిరగరా అంటే ఇప్పుడు పార్కు చుట్టూ తిరుగుతున్నాడు. ఉపవాసం చేయరా అంటే ఇప్పుడు డైటింగ్ చేస్తున్నారు. మన అమ్మమ్మ ఏం డైటింగ్ చేసిందండి? మా అమ్మమ్మ గారు రోజు ఉపవాసం ఉండేది. రోజు అంటే వారానికి ఖచ్చితంగా ఉపవాసం. వాళ్ళెప్పుడు డైటింగ్ చేయలేదే, వాళ్ళెప్పుడు పార్కులకు వెళ్ళి నడవలేదే. 85 ఏళ్ల వరకు కూడా, 90 ఏళ్ల వరకు కూడా వాళ్ళ వస్త్రాలు వాళ్లే ఉతుక్కునేవాళ్ళు. వాషింగ్ మిషన్లు లేవు, వాళ్లే ఉతికి వాళ్ళ ధోవతి వాళ్ళు ఆరేసుకునేవాళ్ళు. ఎలా ఆరేసుకున్నారు? ఇప్పుడు మనల్ని చేయమనండి, మన ఇంట్లో వస్త్రం మనం ఉతకలేము, పిండలేము, చేతుల్లో లేదు. ఎలా చేశారు వాళ్ళు? అది దేహం. విజితాత్మ జితేంద్రియ రోజు పారాయణం, అది చిన్న అయిన తర్వాతనే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. రోజు జపం. మీరు గుర్తు చేసుకోండి మీ అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని, మీ పెద్దవాళ్ళని ఒకసారి. ఏం వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈరోజు ఇలా పెట్టుకొని ధోవతి కింద పెట్టుకొని తీర కింద పెట్టుకొని జపం చేసుకుంటున్నాడు. ఎవరికి తెలియకూడదు ఎన్ని చేశామనేది కూడా. అలా చేస్తూ ఉండేవాడు. ఇప్పటికీ గుర్తొస్తుంది తలుచుకుంటేనే. ఆ జపం చేసి భగవంతుడి నైవేద్యం పెట్టిన తర్వాత, ఆరాధన అయిన తర్వాతనే వాళ్ళు తినేవాళ్ళు. తలుచుకోండి ఒక్కసారి వాళ్ళ జీవన విధానం. అందుకని వాళ్ళకి ఎప్పుడు టెన్షన్లు, స్ట్రెస్ లేవు, ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు వస్తారా, ఏం పెడదామా వాళ్ళకని ఆలోచించేవాళ్ళు. ఇదే ఆలోచన వాళ్ళకి. ఎవరు వస్తారా, ఏం పెడదామా, వాళ్ళకి తిన్నావా, మంచినీళ్ళు కావాలి, భోంచేస్తారా, ఇదే ఆలోచన. ఎప్పుడైతే అవతల వాళ్ళ కోసం ఆలోచిస్తామో మనం, మన మనస్సు అంతఃకరణం శుద్ధమవుతుంది. అలా శుద్ధం అయితేనే ఆలోచిస్తాం. వాళ్ళ క్షేమం, వాళ్ళ బాగోగులు, వాళ్ళ యొక్క సుఖమే మన సుఖం అనుకునేవాళ్ళు. నీ సుఖంలోనే నా సుఖం ఉంది అనే భావన రావాలి మనిషికి. అలా శుద్ధమైనప్పుడు, అలా రావాలి అంటే ఇంద్రియాలు, మనస్సు, శరీరం అన్నీ కూడా నిగ్రహంగా ఉంటే తర్వాత యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. చూడండి ఎన్ని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్క పదాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాంట్లో జీవించాలి మనం. లేకపోతే అవి అక్షరాలుగా మిగిలిపోతాయి. అవి అక్షరాలుగా మిగిలితే నేను చిలక పలుకుల్లాగా పలికితే ఏమిటండి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? ఆ ప్రతి పదం, ప్రతి అక్షరం నా జీవితంలోకి మలుచుకొని దానికి ప్రకారంగా నేను జీవించాలి. కృష్ణ పరమాత్ముడికి చెప్పాలి నేరుగా, అవును కృష్ణ, నేను విశుద్ధాత్ముణ్ణి, విజితేంద్రియుణ్ణి, విజితాత్మని. నేను శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను అన్నీ కూడా నిగ్రహంలో పెట్టుకొని మనసు శుద్ధంతో ఉన్నాను అని చెప్పగలగాలి దేవుడికి ధైర్యంగా. అలా చెప్పినప్పుడే నిజమైన పూజ, నిజమైన ఆరాధన. ఆ శ్లోకం దీని విలువ ఎంతని చెప్పలేము అసలు. అంత విలువన్న శ్లోకం ఇది. ఎన్ని శ్లోకాలు చదివామా అని కాదు ముఖ్యం, ఏ శ్లోకం ఎలా అర్థం చేసుకున్నామా అనేదే ముఖ్యం మనకు. అది కావాలి మనకి. ఈ శ్లోకం ఇంకా జన్మలో మర్చిపోకూడదు మనం. జీవితాంతం మన ముక్కు శ్వాస ఉన్నంత వరకు ఈ శ్లోకం మనసులో రింగ్ 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 అవుతూనే ఉండాలి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ. అప్పుడు ఎప్పుడైతే ఈ యోగయుక్తుడై నిష్కామంగా చేస్తూ కర్మయోగం వలన అంతఃశుద్ధి పొంది ఇంద్రియాలు, మనస్సు, శరీరం అంతా నిగ్రహంగా ఉండి మనిషి జీవిస్తూ ఉంటాడో, అతనికి జ్ఞాన యోగ్యత వచ్చి అర్జున జ్ఞానాన్ని పొందుతాడు, గురువును పొందుతాడు. జ్ఞానం పొందిన తర్వాత అంతా ఆత్మమయం, నేను ఆత్మని, సర్వభూతాత్మ భూతాత్మ, నేను ఆత్మస్వరూపాన్ని, అన్ని శరీరాలలోనూ ఉన్నాను, అన్ని శరీరాలు కూడా నాలోనే ఆత్మలోనే ఉన్నాయని తెలుసుకుంటాడు అర్జున. సర్వభూతాత్మ భూతాత్మ తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? అన్ని దేహాలు. కృష్ణ పరమాత్మ 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం 2వ అధ్యాయంలో చెప్పిన ఆత్మ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇతను ఆత్మ శరీరం కంటే వేరైనది, మనస్సు కంటే వేరైనదని తెలుసుకుంటాడు. ఈ ఆత్మ శరీరం వలన, మనస్సు వలన ఏమీ కష్టాన్ని పొందదు, నష్టాన్ని పొందదు. ఎలాగైతే లైటు ఈ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ రూమ్ని, కానీ దానికి ఏమీ అంటవు, ఒక లైట్ లాగా అన్నమాట. అలా చూసుకోవాలి కనుక ఆత్మ నిరాకారమైనటువంటిది. లైట్కి ఆకారం లేదు, ఆత్మ కూడా ఆకారం లేదు, నిరాకారం. నిరాకారం లేనటువంటి ఆత్మని తెలుసుకుంటాడు. సర్వభూతాత్మ భూతాత్మ అనేది ఫలం. నిష్కామకర్మ చేయడం వలన వచ్చే ఫలం ఏమిటంటే దేహాభిమానం పోతుంది, నేను కర్తని అనే అభిమానం పోతుంది. ఈ దేహం మీద ఎంత అభిమానం ఉంటుంది మనిషికి, అది పోతుంది. ఎందుకంటే అన్ని దేహాలలో కూడా నేనే ఉన్నాను ఆత్మగా. అప్పుడు ఈ ఒక్క దేహం మీద అభిమానం ఎట్లా వస్తుంది అంతటా నేనే ఉన్నప్పుడు? కనుక మనం ఎన్ని పాటలు పాడినా అంతా రామమయం, అంతా బ్రహ్మమయం అని పాడినంతే రాదు. పాడిన తర్వాత ఆ పాడేదానికి అర్థం తెలుసుకోవాలి, అసలు ఏమి పాడుతున్నాను నేను అని. అంతా రామమయం అంటున్నారు ఏమిటి, ఎక్కడున్నాడండి అంతా రాముడు? ఎక్కడున్నాడు? రావణాసురుడు ఉన్నాడు కదా, వేరే రాముడు కాకుండా అని ప్రశ్న రావాలి. రావణాసురుడిలో కూడా ఆత్మరూపంగా రాముడే ఉన్నాడు. ఆత్మారామ ఆనందరమణ, అది సర్వభూతాత్మ భూతాత్మ. దేహాభిమాన త్యాగము, కర్మ అభిమాన త్యాగము, వీటన్నింటి నుంచి విముక్తి. అభిమానం నుంచి విముక్తి రావాలి మనకు. అంతేగాని గృహస్థాశ్రమం నుంచి విముక్తి అక్కర్లేదు, అభిమానం నుంచి విముక్తి కావాలి. ధర్మ అభిమాన అంటే పుణ్యము పాపం, పుణ్యం మీద కూడా అభిమానం ఉండకూడదు మనిషి. ధర్మి అభిమాన, ధర్మ అభిమాన, ధర్మి అభిమాన. నేను పుణ్యం చేస్తున్నాను, ఇంత దానం చేస్తున్నాను, అది పుణ్య కర్మ. ధర్మం చేస్తున్నాను, నేను ఇంత మంచి పని చేస్తున్నాను, దాని మీద అభిమానం ఎందుకు వస్తున్నది? ఆ చేసేవాడినైన నా మీద నాకు అభిమానం ఉండడం వల్ల కర్త అభిమానం, దానివల్ల కర్మ మీద అభిమానం. అలా అభిమానం పెంచుకోకూడదు. నేను ఎంత చేసి పెడుతున్నాను వీళ్ళకి, ఎంత సహాయం చేస్తున్నాను, ఎందుకు అంత అభిమానం? చెయ్యక ఏం చేస్తావు? చెయ్యాలి, చెయ్యడం కోసమే కదా పుట్టాం. ఎవరికో చేస్తున్నావు అని అనుకోవద్దు. ఎవరికి చేస్తున్నాం? భగవంతుడికే చేస్తున్నాం. ఎవరికి సహాయం చేసినా కూడా అది 10 రెట్లు మన దగ్గరికే వస్తుంది. చివరికి వస్తుందని చెప్పి సహాయం చేయకూడదు, మళ్ళీ అది కష్టం. ఏమి ఆశించి చేయకూడదు. చేసేటప్పుడు మనసులో ఏ భావన ఉండకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కలగాలి మనం చేసే పని వల్ల. మానసిక ఆనందము, ఆర్థిక ఆనందము, లేకపోతే వాళ్ళకి కొంత ఆనందం కలిగితే చాలు, నాకు అదే చాలు అనే భావన రావాలి. అంతేకాని వాళ్ళకి అలా చేయడం వల్ల ఏదో గుర్తింపు కోసం నేను చెయ్యను. అలా చేస్తే మళ్ళీ దుఃఖం వస్తుంది, వెనకాలే దుఃఖం వస్తుంది. గుర్తింపు కార్డు అంటారు చూసారు, ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్, అహంకారం ఇస్ ఐడెంటిటీ కార్డ్. భగవంతుడి దగ్గర ఐడెంటిటీ కార్డ్ అవసరం లేదు. అర్థమైందా? ఆయన దగ్గర ఏం చెప్పక్కర్లేదు. మనల్ని పుట్టించిన ఆయన దగ్గర పోయి మనం ఏం చెప్పాలి? అమ్మ సంగతి మేనమామ ఇంటి దగ్గర చెప్పక్కర్న పర్లేదు కదా. అమ్మ సంగతి మేనమామ దగ్గర చెప్పక్కర్లేదు. మేనమామకి అమ్మ సంగతి అంతా బాగా తెలుసు. వాళ్ళ అక్కయ్యే కదా, వాళ్ళ చెల్లెలే కదా, ఆయనకి ఏం చెప్పాలని చెప్తుంటారు మన వాళ్ళు ఇళ్లలో. సామెత ఉంది కదా. అదేవిధంగా మనం పోయి భగవంతుడికి చెప్పాలా ఆయనకి తెలుస్తుందో లేదో అన్నాడు. ఎంత అజ్ఞానం చూడండి. ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటాడు జ్ఞాని. అందరి యందు ఆత్మరూపంలో నేనే ఉన్నాను అని తెలుసుకుంటాడు. అది సర్వభూతాత్మ భూతాత్మ. ఇలా మనసు ఉన్నదనుకోండి, కుర్వన్నపి ననిత్యతి, ఏ పని చేసినా కూడా ఆ వ్యక్తి ఆ పని వల్ల ఏ పాపాన్ని పొందడు. అర్జున, నువ్వు యుద్ధం చేసినా కూడా ఈ భావనతో ఆ యుద్ధ కర్మ నీకు ఎటువంటి పాపాన్ని ఇవ్వదు. ఈ భావనతో చెయ్యి. అహంకారం వదిలిపెట్టి చేస్తే, భగవంతుడి కోసం చేస్తే ఎంతటి పనైనా సరే దైవికంగా మారుతున్నది. ఆయనకు ఆ శక్తి ఉన్నది. అంటే ఏంటి, మన యొక్క మోటివ్, చెడు పని కూడా చూడడానికి చెడుగా అనిపిస్తుంది, అది చూసే వాళ్ళకి చెడ్డ పని అనిపిస్తుంది. కానీ నువ్వు ఒక మంచి భావనతో చేసావనుకో, అది సహాయం చెయ్యాలి వీళ్ళకి అనే ఒక మంచి ఉద్దేశం, నీ ఉద్దేశం కనుక మంచిదైతే ఆ పని కూడా దైవికంగా మారిపోతుంది. ఆ పని దైవికంగా భగవంతుడు మారుస్తాడు. నీ ఉద్దేశం మంచిది కనుక ఆ పని వల్ల నీకు భగవంతుడు మంచే చేస్తాడు. ఎందుకంటే నీ ఉద్దేశం పవిత్రం, నీ భావన పవిత్రం అది చేసేటప్పుడు. కానీ ఏ పని చేస్తున్నావా అనేది నిర్ణయించదు, నువ్వు ఏ భావనతో చేస్తున్నావా అనేది నిర్ణయిస్తుంది. అర్జున, నీ యుద్ధం చేస్తున్నావు చూసే వాళ్ళందరికీ కూడా ఇది రక్తపాతం, ఇది అంటే చంపుతున్నాడు అందరినీ అని అనిపించవచ్చు. కానీ నీ ఉద్దేశం నాకు అర్పిస్తూ చేస్తూ నీ స్వధర్మంగా చేసావనుకో, నేను దాని వలన నీకు మోక్షాన్ని ఇస్తాను, కీర్తినిస్తాను, అన్నీ ఇస్తాను నేను. చూడండి ఎంత కష్టం. పన్ను చేయడం తేలిక, కానీ మంచి భావనతో చేయడం కష్టం. కానీ ఏ పన్ను చేస్తున్నావా అని కాదు ఇక్కడ విషయం, ఏ భావనతో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, స్వార్థం లేకుండా, ఈర్ష లేకుండా, అసూయ లేకుండా చేస్తున్నావా లేదా అని ముఖ్యం. అది ఎంత పవిత్రం చేస్తుందంటే మనస్సు మనిషిని మోక్షానికి తీసుకెళ్తుంది. కానీ అది రావడమే కష్టం. అందుకని భగవంతుని ప్రార్థించాలి, భగవంతుడా, నాకు ఆ నిష్కామ కర్మ చేసేటటువంటి బుద్ధిని, మనస్సుని, నిర్మలమైన మనస్సును ప్రసాదించు నాకు అని అడిగితే ఆయన ఇంద తీసుకో అంటాడు. మనం అడగాలి కదా, అది కష్టం. ఆయన అలా అడిగామంటే తక్షణమే ఇచ్చేస్తాడు. ఇంకన్నీ ఆయనే చూసుకుంటాడు, నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. నీకు ఏది శ్రేయస్సో, ఏది మంచిదో, ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎంత తేలిగ్గా ఉంది, బర్డెనే లేదు, హాయిగా ఉండదు. నా లిప్యతే కుర్వన్నవి చేసినప్పటికీ కూడా, ఏ పని చేసినా కూడా, ఏ స్వార్థము లేకుండా, అన్యాయం కాకుండా, భగవంతుడి దృష్టిలో ఇది న్యాయమా కాదా అని ఆలోచించి చేశామంటే తప్పు చేస్తామా? ఒకవేళ మనకు మనస్సాక్షికి మంచి అనిపించి ఒకవేళ చేసినా కూడా భగవంతుడు అంటాడు, నీ ఉద్దేశం మంచిదే కనుక నేను ఆ పని వల్ల నీకు చిత్తశుద్ధినిస్తానని ఇస్తాడు. తర్వాత నువ్వే గ్రహిస్తావు, నేను పొరపాటు చేశాను, ఇంకా చెయ్యను అని నువ్వే గ్రహిస్తావు. కనుక భగవంతుడే కదా క్షమించేవాడు ఈ ప్రపంచంలో, ఇంకెవరున్నారు అసలు? మరెవరు క్షమించరు భగవంతుడు తప్ప. అందుకని భగవంతుడికి మనం దాసులం అయిపోవాలి. అంతేగాని పుత్రుడికి దాసులం, పుత్రికి దాసులం కాకూడదు, ధనానికి దాసులం కాకూడదు. మీరాబా ఏం చేస్తుంది, కృష్ణుడికి దాసురాలు అయిపోయింది, భర్తకి దాసురాలు కాలేదు. భర్తకి సేవ చేస్తూనే ఉన్నది, భగవంతుడినే స్మరిస్తూ సేవ చేస్తుంది. తక్కువబాయి కథ తెలుసు మనకు, ఎంతమంది లేరు అట్లా, ఒకళ్ళ ఇద్దరా, భగవంతుడినే స్మరిస్తూ వాళ్ళు చేశారు. భగవంతుడిని స్మరిస్తావా అని చెప్పి భర్తను కోపపడిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ భర్తని కూడా కృష్ణుడిగానే భావించింది, భర్త సహించలేకపోయినాడు. చూసారా ఆవిడ గొప్పతనం, ఆ మీరాబాయికి ఉన్న గొప్పతనం. ఈ రోజుకి ఆవిడ నిలిచిపోయింది చరిత్రలో, కానీ మీరాబాయి భర్త నిలవలేదు. చూసారా, త్యాగరాజుల వారు, మీరాబాయి, తుకారాము, ఎంతమంది భక్తులు, ఒకళ్ళ ఇద్దరా, కోటాను కోట్ల మంది ఉన్నారు తరతరాలుగా చూసుకుంటూ వెళితే. అందుకని వాళ్ళని తలుచుకోవాలి, ప్రతి క్షణం వాళ్ళని తలుచుకోవాలి. అలా తలుచుకున్నప్పుడు మనకు మనస్సు కూడా శుద్ధం అవుతుంది. అంతేగాని ఈ ప్రాపంచికమైనటువంటి మనుషులు, కోరికలు, వీళ్ళు భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళని తలుచుకుంటే మనస్సు అశుద్ధం అవుతుంది. అందుకని భగవత్ కార్యంలోనే ఉండాలి, భగవత్ చింతనలోనే ఉండాలి, భగవంతుడి కోసం అన్నీ చేయాలి. చేసేటప్పుడు మనం ఆ పనులు మనల్ని ఏమి అంటవు, భగవంతుడి కవచం అనమాట తగిలించుకున్నాం. తర్వాత శ్లోకం, ఇప్పుడు జ్ఞానాన్ని గురించి చెప్తున్నారు. అతనికి వచ్చిన జ్ఞానం ఏ విధంగా ఉంటుందో తెలుసా అర్జున, ఎలా ఉంటుందో తెలుసా అని జ్ఞాన యోగాన్ని గురించి చెప్తున్నారు. 8-9 శ్లోకం కలిపి చదువుతాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఎప్పుడైతే మనిషి కర్మయోగం ద్వారా, ఉపాసన యోగం ద్వారా ఈ సాధనాలు మెట్లన్నీ ఎక్కి ఆ జ్ఞానయోగానికి వస్తాడో, జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత ఆత్మ నేను అని తెలుసుకుంటాడో, ఆ జ్ఞాని ఏది చేస్తున్నా కూడా భగవంత్ స్వరూపంగానే భావిస్తూ ఆత్మగానే ఉంటాడు. చూడండి, నైవ కించిత్ కరోమి ఇతి యుక్తః తత్వవిత్ మన్యేత. తత్వవిత్ అంటే జ్ఞాని, తత్వవిత్ జ్ఞాని మన్యేత ఈ విధంగా భావిస్తాడు, ఈ విధంగా అర్థం చేసుకున్నవాడు జ్ఞానాన్ని, తత్వ మీన్స్ అంటే పారమార్థిక తత్వం, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి తత్వవిత్, ఈ విధంగా చింతన చేస్తాడు మనస్సులో. యుక్త, యుక్త అంటే ఏమిటి, మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా ఒకే తత్వానికి, పరమార్థ తత్వానికి ఏకీముఖమైనటువంటి అటువంటి వ్యక్తి యుక్త. నైవ కించిత్ కరోమి, నేను నిజంగా ఏమీ చేయడం లేదు. ఈ శరీరం మనస్సు చేస్తున్నాయే కానీ నేను నిజంగా ఏమీ చేయడం లేదు, ఆత్మనైన నేను ఏమీ చేయడం లేదు. కించిత్ కరోమి నైవ, నేను ఏమీ చేయడం లేదు. ఎప్పుడు చూస్తున్నప్పటికీ కూడా నేను చూడడం లేదు. పశ్యన్, చూస్తూ ఉన్నప్పటికీ కూడా కళ్ళు చూస్తున్నాయి, మనస్సు వెనుకల ఉన్నది, మనస్సు ద్వారా కళ్ళు చూస్తున్నాయి కానీ నేను చూడడం లేదు ఆత్మని. అచక్షుహు, నేను ఆత్మనైన నాకు కళ్ళే లేవు, అసలు నేను చూడడం లేదు. కళ్ళు చూస్తున్నా కూడా నేను చూడడం లేదు. పశ్యన్నపి న పశ్యతి, అదే వేరే అర్థం. ఇక్కడ పశ్యన్నపి, నేను చూస్తున్నప్పటికీ కూడా నిజంగా నేను చూడడం లేదు. శృణ్వన్, వింటూ ఉన్నా కూడా నేను నిజంగా వినడం లేదు. అశ్రోత్రం, నేను నాకు చెవులు లేవు ఆత్మనైన నాకు, కానీ శరీరం ఉన్నది కదా, మనస్సు శరీరం ఇవన్నీ పనులు చేస్తున్నాయి, వింటున్నాయి. శృణ్వన్, వింటూ శృణ్వన్. స్పృశన్, తాకుతూ, ఏదైనా తాకుతూ ఉన్నప్పుడు కూడా నేను నైవ కరోమి, నేను చేయడం లేదు. ఇప్పుడు ఈ పుష్పాన్ని తాకుతున్నది ఆత్మ తాకుతున్నదా? ఆత్మకి అవయవమే లేదు, నిరవయవం. అది ఎలా తాకుతుంది? చెయ్యి, మనస్సు అవి చేస్తున్నదే కానీ నేను చేయడం లేదు. నా యొక్క సమక్షంలో మనస్సు శరీరం ఆ పని చేస్తున్నదే కానీ నేను నిజంగా చేయడం లేదు. అర్థమైంది కదా? పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్. జిఘ్రంటే వాసన చూస్తున్నప్పటికీ కూడా నేను వాసన చూడడం లేదు. నైవ కించిత్ కరోమి, ఏమండి వాసన చూస్తున్నారు కదా మళ్ళీ చూడడం లేదంటారు, ఏమిటన్నారు? నేను అనేది ఆత్మ, ఆత్మ దృష్టితో నేను వాసన చూడడం లేదు. ఆత్మకు ముక్కే లేదు కదా, దానికి ఇంద్రియాలు లేవు ఆత్మని. నేను నా నిజస్వరూపం ఆత్మ, ముక్కు వాసన చూస్తోంది, ముక్కు వెనకాల మనస్సు ఉంది, ఇది జడం, ఇది ప్రకృతి, కానీ నేను చూడడం లేదు నిజంగా అని జ్ఞానికి తెలుస్తుంది. అజ్ఞానికి నేను వాసన చూస్తున్నాను అనుకుంటాడు, అది కర్తృత్వం. జ్ఞానికి నేను చూస్తున్నా కూడా వాసన చూడడం లేదు, చూస్తూ చూడడం లేదు. చూసారా? చూసేవాడు అహంకారం, అహంకారం చూస్తున్నది కానీ అహం చూడడం లేదు. రెండు ఉన్నాయి కదా, నేను అంటే ఆ రెండిట్లో ఏది సత్యం? అహం సత్యం, అహంకారం సత్యం కాదు. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్. తర్వాత అశ్నన్, భోజనం చేసేటప్పుడు నేను తింటున్నాను కాదు, నోరే లేకపోతే ఆత్మనైన నేను తినడం ఏమిటి అసలు? అశ్నన్, తింటూ కూడా నేను తినడం లేదు. తింటూ నేను తినడం లేదంటే అహంకారం తింటున్నది, అహం తినడం లేదు. అహం అహంకారం కలిస్తేనే పని జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శరీరం మనస్సు ఆత్మ, ఆత్మ లేని అహం, శరీరం మనస్సు కలిసి అహంకారం. కనుక అహం ఆత్మనైన నేను తినడం లేదు. అహంకారం అది సత్యం కాదు, నా యొక్క నీడ లాంటిది ప్రతిబింబం, అది తింటున్నది కానీ నేను తినడం లేదు. అశ్నన్, తింటున్నప్పటికీ కూడా నిజంగా నేను ఏమీ తినడం లేదు. అశ్నన్, గచ్చన్, వెళుతూ కూడా నిజంగా వెళుతున్నాను. ఎవరు వెళుతున్నారు? అపాణి పాదం. ఆత్మకి కాళ్ళే లేకపోతే వెళ్ళడం ఏమిటి? గచ్చన్, వెళుతూ కూడా నేనేమి వెళ్ళడం లేదు. ఎవరికి తెలిసింది? ఎవరైతే భగవద్గీతకు వచ్చి క్షుణ్ణంగా చదువుతారో వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కసారితో తెలియదు, కొన్ని దశాబ్దాలు పడుతుంది. ముందు వినాలి, తర్వాత తెలుసుకోవాలి. గచ్చన్ తర్వాత స్వపన్. స్వపన్ అంటే నిద్రపోయేటప్పుడు కూడా. నిద్రపోయేటప్పుడు కూడా నేను నిద్రపోవడం లేదు, శరీరం నిద్రపోతున్నది, మనస్సు నిద్రపోతున్నది. నేను వెనుకతో ఉన్నానా, నేను అక్కడ ఆత్మరూపం ఉన్నదా లేదా? నైవ కించిత్ కరోమి ఇతి అశ్నన్ గచ్చన్ స్వపన్. స్వపన్ స్వపన్ అంటే నిద్రపోయేటప్పుడు కూడా. ఇక్కడ కొన్ని జ్ఞాన ఇంద్రియాల పని, కర్మ ఇంద్రియాల పని ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. శృణ్వన్ అంటే జ్ఞాన ఇంద్రియం, స్పృశన్ శబ్దస్పర్శ రూపరసగంధ అన్నమాట. చూడడం జ్ఞాన ఇంద్రియం, వినడం జ్ఞాన ఇంద్రియం, స్పృశన్ స్పర్శేంద్రియం జ్ఞాన ఇంద్రియం, జిఘ్రన్ వాసన చూడటం జ్ఞానేంద్రియం జ్ఞాన ఇంద్రియం, అశ్నన్ తినడం రసనేంద్రియం, అది రసనా ఇంద్రియం క్రిందికి వస్తుంది జ్ఞాన ఇంద్రియం. గచ్చన్ నడవడం అనేటువంటిది కర్మ ఇంద్రియం, కర్మ చేస్తుంది కాబట్టి కర్మ ఇంద్రియం. అశ్నన్ గచ్చన్ స్వపన్ నిద్రపోవడం, పడుకోవడం అన్నమాట. దీన్ని అంతఃకరణం కింది తీసుకుంటాం. అంతఃకరణం మొత్తం నాలుగు, బుద్ధి మనస్సు చిత్త అహంకారం అన్నీ కూడా, అవన్నీ లయిస్తాయి కదా ఆ నిద్రలో. స్వపన్ శ్వసన్ గాలి తీసుకోవడం, ప్రాణ వ్యవహార అంతఃకరణ వ్యవహార ప్రాణ వ్యవహార చేస్తున్నప్పటికీ కూడా నేనేమి చేయడం లేదు. శ్వసన్ శ్వాస, శ్వసన్ అంటే గాలి తీసుకుంటూ కూడా నేను నిజంగా గాలి తీసుకోవడం లేదు. శ్వసన్ ప్రలపన్. తర్వాత శ్లోకం 9వ శ్లోకంలో మొదటి లైన్లో ప్రలపన్, వాగింద్రియం అన్నమాట. మాట్లాడుతూ, నేను మాట్లాడుతూ ఉన్నా కూడా నిజంగా మాట్లాడటం లేదు, మాట్లాడుతూ ఉన్నా కూడా మాట్లాడటం లేదు, కర్మ ఇంద్రియం. ప్రలపన్ విసృజన్ అంటే విసర్జన చేసేటప్పటికీ కూడా. విసృజన్ అంటే పాయు, విసర్జన చేసేటప్పుడు కూడా నేను నేనేమీ చేయడం లేదు. అదేవిధంగా గృహన్ అంటే తీసుకోవడం చేతుల ద్వారా, కర్మ ఇంద్రియం. విసృజన్ కూడా కర్మ ఇంద్రియమే, పాయు ఇంద్రియం. ఉపస్థ కూడా మనం తీర్చుకోవాలి అందులో. గృహన్ అంటే ఏమి తీసుకోకుండా ఉండడం. ఉన్మిషన్, ఉన్మిషన్ అంటే కళ్ళు తెరవడం. ఉన్మిషన్ కళ్ళు తెరవడం. నిమిషన్ కళ్ళు మూయడం. కళ్ళు తెరవడం తెరిచేటప్పుడు నాగ ప్రాణ పనిచేస్తుందట, కళ్ళు మూసేటప్పుడు కూర్మ ప్రాణ పనిచేస్తుందట. 5 ప్రాణాలు అపాన వ్యాన సమాన ఉదాన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఇంకా 7 ప్రాణాలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాణాలు. అవన్నీ ఏం చేయిస్తాయిట, అందులో 2 ప్రాణాలు నాగ కూర్మాని, కళ్ళు తెరవడానికి కళ్ళు ముయ్యడానికి. మనిషి చనిపోయే ముందు చూడండి, కళ్ళు తెరిచే ఉంచుతాడు, ముయ్యడు. మూస్తే మనం తెరిచినా కూడా తెరవడు. అంటే నాగ కూర్మ ప్రాణాలు ఏదో ఒకటి పనిచేస్తుందన్నమాట. కొంతమంది కళ్ళు తెరిచే చనిపోతారు, ఆ ప్రాణం అక్కడ ఆగిపోయిందని అర్థం. కళ్ళు ముయ్యడం అయితే ఉన్మిషన్, కళ్ళు ముయ్య తెరవడం అయితే నాగ ప్రాణ. మనం ఇప్పుడు కళ్ళు తెరిచామంటే నాగ ప్రాణ పనిచేస్తున్నది అని అర్థం. కళ్ళు ముయ్యగలుగుతున్నాము అంటే కూర్మ ప్రాణ పనిచేస్తున్నది అని అర్థం. నాగ కూర్మ ప్రాణాలు 2 పనిచేస్తుండబట్టే కళ్ళు తెరుస్తున్నాం, కళ్ళు చూస్తున్నాం. పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి చూస్తారా, కళ్ళు సరిగ్గా పనిచేయవు. కొంతమందికి కళ్ళు ముయ్యలేరు, కొంతమంది కళ్ళు తెరవలేరు. ఏమిటి కారణం అంటే ఈ ప్రాణాలు సరిగా లేకపోతే పనిచేయవు. కళ్ళు ముయ్యడం, కళ్ళు తెరవడం ఈ 2 కూడా నేను చేయడం లేదు అని జ్ఞానికి తెలుసు. తత్వవిత్తు నా కించిత్ కరోమి ఇతి మన్యేత. ఆ మన్యేత అనేది మనం సప్లై చేసుకోవాలి. తర్వాత ఉన్మిషన్ నిమషన్నపి యుక్త తత్వవితు మన్యేత. ఇప్పుడు సప్లై చేసుకోవాలి ఆ యుక్త మన్యేత అనేది. ఇక్కడ నేను ఏమీ చెయ్యడం లేదు అని ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. నేను చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, తీసుకుంటున్నా, ఏది చేస్తున్నా కూడా నిజంగా నేనేమి చేయడం లేదు అని అతనికి తెలుసు, లేకపోతే ఆవిడకి తెలుసు, జ్ఞానికి. నైవ కించిత్ కరోమి ఇది తత్వవిత మన్యేత. ఇది ధారయన్, ఈ విధంగా అర్థం చేసుకొని, ధారయన్ అంటే మనసులో గ్రహించి అర్థం చేసుకొని, ఈ విధంగా అర్థం చేసుకొని మనస్సులో, ఎప్పుడైతే ఈ విధంగా అర్థం చేసుకుంటాడో మనసులో, ధారయన్ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఏ విధంగా అర్థం చేసుకుంటాడు జ్ఞాని, నేనేమీ చేయడం లేదు అన్నప్పుడు ఎవరయ్యా చేస్తున్నారు అనంటే జ్ఞానికి తెలుసుదా, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. బాహ్యకరణాలు, అంతఃకరణాలు, ఇవన్నీ కూడా వాటి వస్తువులైన ఇంద్రియ అర్థేషు అంటే ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులు. ఇప్పుడు ఈ పుష్పం రంగు ఏ ఇంద్రియానికి అండి? చెవుగా, ముక్కుగా, కళ్ళకా? కళ్ళకి ముక్కుకి, వాసన కోసం ముక్కుకి, కళ్ళకి రూపం, చెవులకి ఏం పని లేదు. కనుక అర్థం అంటారు. అర్థం అంటే విషయం, వస్తువు. ఇంద్రియార్థేషు మెత్తగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా పుష్పం చెప్పాలంటే స్పర్శ ఇంద్రియం. కనుక ఆ వాసన, రంగు, రుచి నాలుగు మీద పెట్టుకుంటే తెలుస్తుంది. రుచి, రంగు, వాసన, రుచి, స్పర్శ, ఇది ఇంద్రియ అర్థం. అంటే ఆ ఇంద్రియానికి ఒక విషయం, వస్తువు. ఈ కుండను చూస్తాం ఇప్పుడు గట్టిగా ఉందన్నారు, స్పర్శ తెలుసుకుంది, ఇది ఇంద్రియ అర్థం. ఫ్యాన్ శబ్దం తిరుగుతున్నది, సౌండ్ వస్తున్నది, అది ఇంద్రియానికి ఒక అర్థం. అర్థం అంటే ఏమిటి? మీనింగ్ అనే అర్థం కాదు, అర్థం అంటే వస్తువు. ఆ ఇంద్రియానికి ఆ వస్తువు, ఫ్యాన్ శబ్దం చేస్తున్నది, ఆ శబ్దం అది ఒక వస్తువు, ఒక పదార్థం. శబ్దం చేసే ఫ్యాను దేనికండి అది? ఏ ఇంద్రియానికి? శ్రోత్ర ఇంద్రియానికి. ఫ్యాన్ గాలి స్పర్శ ఇంద్రియానికి. అప్పా, ఇదంతా బేసిక్ తత్వబోధ. ఇప్పుడు అర్థమైందా? ఇంద్రియ అర్థేషు అర్థమైందా? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. ఇప్పుడు శబ్దం పోయిందా లేదా? శబ్దం పోయింది, ఫ్యాన్ శబ్దం పోయింది. ఇవన్నీ చూసారా? ప్రాక్టికల్ గా నేర్పడం కోసం నేను చెప్పాను చాలా సార్లు, ఆ పరమాత్ముడే మనకు ప్రాక్టికల్ గా నేర్పడం కోసం మెనీ ఇన్సిడెంట్స్, మెనీ క్లాసెస్ ఇట్లాగే జరుగుతుంటుంది మనకు నేర్పడం కోసం. టీచింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటారు టీచర్స్ క్లాసుల్లో, ఆ బొమ్మలు ఈ బొమ్మలు పెట్టి పిల్లలకి టీచింగ్ ఎయిడ్స్ నేర్పుతుంటారు. నేనేం టీచింగ్ ఎయిడ్స్ పెట్టుకోకపోయినా ఒక కొండ మాత్రం పెట్టుకుంటాను, మిగతా అవన్నీ ఆయన కల్పిస్తాడు దేవుడే ఆ టైంకి. ఏదో విధంగా ఆయన కల్పించిన ఒకటి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆ ఇచ్చిన దాన్ని చెప్పుకోవాలి, దాన్ని ఈ విధంగా అని చెప్పుకుంటే ఉపయోగపడుతుంది. అది ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే అహం కించిత్ న కరోమి ఏవ ఇది తత్వవిత్ మన్యేత. చాలా ముఖ్యమైన శ్లోకం. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్, అవి మొత్తం ఎన్నున్నాయి? పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్, అవి 13. నేను ఇటు నుంచి లెక్క వేశా. పశ్యన్, శృణ్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్, అవి. ఈ పనులన్నీ కూడా నిజంగా నేను చేయడం లేదు, ఆత్మనైన నేను చేయడం లేదు. ఇంద్రియాలు ఇంద్రియాలు వాడు వాడి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడా అవి చేస్తున్నాయి వాటి వాటి పనులు అని చెప్పి జ్ఞానికి తెలుస్తుంది. తత్వవిత్ మన్యేత, ఇది జ్ఞానం అంటే, ఇది మోక్షం అంటే. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ, ఈ ఆత్మని నేను, అహంకారాన్ని నేను కాదు, అహంకారం ఈ ఇంద్రియాలని మనస్సును ఉపయోగించుకొని వాటి వాటి విషయాల్లో వెళుతుంది అని తెలుసుకోవడం చాలా కష్టం, అందరికీ అర్థం కాదు, అందుకని నెక్స్ట్ క్లాసుకి రాకుండా పోతారేమో అని, ఎవరికైనా, మీరు కాదు మీరందరికీ అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది, ఎవరికైనా అలా అనిపిస్తే ఒకవేళ వాళ్ళ కోసం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఏమనంటే, నాయన నువ్వు కర్మయోగం చెయ్యి, కొంతకాలం ఉపాసనా యోగం చెయ్యి, ఈ జ్ఞానం నీకు చిన్నగా వంట పడుతుంది, రాకుండా ఎక్కడికి పోదు. ఒకడేమో పరిగెత్తుకుంటూ వెళతాడు, ఇంకొకడేమో నిదానంగా నడుస్తాడు, ఎక్కడైనా చేరతాడా లేదా మార్గంలోకి, ఆ మార్గంలోనే వెళుతూ ఉంటే, తీర్థయాత్రలు చేసే వాళ్ళందరూ, ఆ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్లే వాళ్ళందరూ అందరూ ఒకేసారి చేరుతున్నారా? ఒకళ్ళు 2 రోజుల తర్వాత చేరతారు, ఒకళ్ళేమో హెలికాప్టర్లు వెళ్ళి ముందుగానే వెళ్ళి కూర్చుంటారు, కొంతమంది ఏమో కాలి నడకన చిన్నగా నడుస్తూనే ఉంటారు. వెళతారా లేదా అక్కడికి? కాకపోతే కొంచెం లేటు, అంతే కదా తేడా. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కర్మయోగానికి వస్తున్నారు మళ్ళీ. ఒకవేళ ఆ జ్ఞాన యోగం కష్టమైతే, ఎందుకంటే మనసు శుద్ధపడటం సాధ్యం అంత తేలిక కాదు, ఇంద్రియాలు స్వాధీనం కావడం అంత తేలిక కాదు, మనస్సు చెప్పినట్లుగా శరీరం చెప్పినట్లుగా వినడం అనేది సాధ్యం కాదు, అన్ని సాధనాలు చెయ్యాలి. ఎందుకు చెప్తున్నారు గురువు గారు మన కోసమే కదా అని చెప్పి బుద్ధిలోకి ఎక్కాలి కదా, త్వరగా ఎక్కదు. వినంగా వినంగా అనగననగా రాగము అతిశయిల్లుతు నుండు, తినగ తినగ వేము తీయ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అదేవిధంగా జ్ఞానయోగం అనేది సాధనాలు రావాలి అంటే కర్మయోగం బాగా సాధన చెయ్యాలి. ఎలా చెయ్యాలిట? 10వ శ్లోకం చదువుతాం.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమిమాంభసా.
ఈ 9-11 శ్లోకాలు కర్మయోగం అనమాట. మధ్యమ అధికారి, క్రిందటి శ్లోకమేమో ఉత్తమ అధికారికి. ఎవరైతే అంతటి సాధన చేసి జ్ఞాన యోగంలోనే ఉంటాడో ఆ వ్యక్తికి ఆ జ్ఞానం వస్తుంది, ఉత్తమ అధికారి. మనం కూడా ఉత్తమ అధికారం కావాలి అంటే కర్మయోగం చెయ్యి ముందు అంటున్నారు. ఏం చెయ్యాలట? ఆధాయ కర్మాణి, కర్మాణి బ్రహ్మణి, బ్రహ్మణి అంటే సగుణ బ్రహ్మమునందు, ఈశ్వరుని యందు. బ్రహ్మణి ఇష్టదేవత ఈశ్వరే, నువ్వు చేసే కర్మాణి కర్మలన్నీ కూడా ఆధాయ నిక్షిప్య ఉంచు భగవంతుడి అందే, అర్పించు భగవంతుడికి. కృష్ణార్పణమస్తు రామార్పణమస్తు అని చెప్పుకో మనసులో చేసిన తర్వాత. అలా చేయడం వల్ల ఆధాయ బ్రహ్మణి ఈ ఇష్టదేవత యందు, అందుకే కృష్ణార్పణం అన్నారు, తర్వాత బ్రహ్మార్పణం. ముందు కృష్ణార్పణం రామార్పణం నేర్చుకో, తర్వాత తెలుస్తుంది బ్రహ్మార్పణం అని విషయం. ఆధాయ సహా యహ కరోతి, ఎవరైతే చేస్తాడో అతను, ఎవరైతే తాను చేసే పనులన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తాడో, నైవేద్యం నివేదన చేస్తాడో, ఆ నివేదన చేసినప్పుడు త్యక్త్వా సంగం, ఆ కర్మల మీద ఫలాన్ని ఆశించకుండా, ఫలం త్యక్త్వా సంగం అంటే దాని మీద ఏ కోరిక అభిమానం లేకుండా, నాకు ఈ ఫలం రావాలి ఇది పొందాలనేటువంటి అటువంటి ధ్యాస లేకుండా సంగం త్యక్త్వా నలిప్యతే, ఆ వ్యక్తి ఆ పనుల వల్ల ఎటువంటి దోషాన్ని పొందడు, అవి ఎటువంటి కోపాన్ని తాపాన్ని భయాన్ని కలిగించవు. ఆ పనులు చేసేటప్పుడు భగవంతుడికి కనుక అర్పించి చేస్తే మనిషికి ప్రశాంతతనిస్తాయి. ఏ విధంగా అంటవు అంటే పద్మపత్ర ఇవ అంబస, ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టు అంటకుండా ఉంటుందో ఇంకా అందంగా ఉంటుంది. అది తామరాకు మీద నీటి బొట్టు పడితే ఎట్లా ఉంటుంది? ముత్యంలాగా మెరుస్తుంటుంది. అదేవిధంగా మనం చేసే పనులన్నీ కూడా ముత్యంలాగా మెరుస్తాయి, మనల్ని అంటవు, మనకి ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వవు. ఎప్పుడు? ఎప్పుడైతే ఆయనకి అర్పణ చేస్తాము. ఎలా అర్పణ చేస్తాము? చేత్తో అర్పణ చేయగలమా? నైవేద్యం పెట్టినట్టు ఆయనకి అలా చేయలేము. మానసికంగా ఆయన ఇచ్చే ఏ ఫలమైనా సరే నేను స్వీకరిస్తూ ఆ చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన అహంకారం లేకుండా చేయడమే నివేదన. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మ కురు, ప్రసాద బుద్ధ్యా ఫలం, ఏ ఫలాన్నైనా సరే స్వీకురు. అలా చేసుకోవాలి. అలా చేసుకున్న వాడికి అసలు ఆనందోళన ఎట్లా వస్తుంది? దిగులు ఎట్లా వస్తుంది? భయం ఎట్లా వస్తుంది? మనకు భయము దిగులు చింత అన్ని ఉన్నాయి అంటే ఏమిటి? భగవంతుడికి ఇక్కడ స్థానం లేదు అని అర్థం. ఒక్కటే గుర్తు చెప్పన లాస్ట్ వర్డ్, మనకు భయము దిగులు చింత ఆందోళన ఇవన్నీ ఉన్నాయి అంటే మన హృదయంలో భగవంతుడు తిష్ట వేసుకోలేదు, వేరే ఎవరో తిష్ట వేసుకున్నారు అని అర్థం. కనుక భగవంతుడికి ఇవ్వండి ప్లేస్. ఇప్పుడు ఒక వారం రోజులు కనీసం ప్రయత్నం చేద్దాం, ఆయనకి ఎక్కువ ప్లేస్ ఇస్తామా, ఎన్ని స్క్వేర్ ఫీట్ ఇస్తాం చూద్దాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.